విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. పరమ పవిత్రమైన కాశీ మహిమలో భాగంగా శివశర్మ హరిద్వారంలో మరణించి పుణ్యశీల సుశీలురనేటటువంటి వైకుంఠదూతలు దివ్య విమానంలో ఎక్కించుకుని పైకి పట్టుకుపోతుంటే ప్రయాణం చేస్తూ దారిలో ఉన్న అనేక లోకాలు చూశాడు. ఈ లోకాలన్నీ కాలక్షేపం కోసం చూపించట్లేదు వాళ్ళు. ఒరేనాయన, కాశీలో లింగములను ప్రతిష్ఠించి వీళ్ళంతా దిక్పాలకులు అయ్యారు, కాశీ మహిమ ఇదిరా, ఇదే కాశీఖండం అంటే అని వీడి ద్వారా మనకు ఆ సందేశం అందిస్తున్నారు. ఈ ప్రపంచంలో చూడండి, గ్రహాలు, దిక్పాలకులు, నక్షత్రములు, సప్తఋషులు వీళ్ళందరూ కాశీ వెళ్ళిన వాళ్ళే. కాశీలో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు, శివలింగ ప్రతిష్ఠ చేశారు, శివుణ్ణి స్పృశించారు, దర్శించారు, శివ మంత్ర జపం చేశారు. ఆ మహాప్రభావంతో వీళ్ళంతా కూడా ఆయా పదవులు పొందారు. అందువల్ల ఈ చరాచర జగత్తులో ఒక వ్యక్తి గొప్పవాడవ్వాలంటే కాశీ వెళ్ళవలసిందే, యథాశక్తి కాశీ చరిత్ర వినవలసిందే, కాశీలో శివుణ్ణి చూడవలసిందే, మంత్ర జపం చేయవలసిందే. ఈ సత్యాన్ని చెప్పడానికే పుణ్యశీల సుశీలుల యొక్క ప్రయాణమంతా మనకి వ్యాసుడు కాశీఖండంలో అందించాడు. అందులో భాగంగా కుబేరుడు కనిపించగానే ఈ కుబేరుడు వృత్తాంతం ఏమిటి అని శివశర్మ అడిగాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. పూర్వం పాంచాల దేశంలో ఉన్న కాంపిల్యం అనే ఒక పురం ఉండేది. ఆ పురంలో యజ్ఞదీక్షితుడని పేరు కలిగిన ఒక గొప్ప సంస్కారవంతుడైన పండితుడు ఉన్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు, వేదాలు చదివాడు, వేదాల భాష్యం చదివాడు, భాష మీద పట్టున్నవాడు, యువకుడు, సుందరుడు, సంపదలు ఉన్నవాడు. అన్ని లక్షణాలు ఒకళ్ళ దగ్గర ఉండవు. సాధారణంగా మనిషి అందంగా ఉంటే బుద్ధి బాగుండదు, బుద్ధి బాగుంటే ధనం ఉండదు, ధనం ఉంటే కీర్తి ఉండదు, కీర్తి ఉంటే పదవి ఉండదు, ఇవన్నీ ఉంటే ఆ మనిషికి సంసార సుఖం ఉండదు. కానీ అన్నీ ఉన్నాయి దానికి. బంగారం లాంటి భార్య ఉన్నది, యువకుడు, సంపదలు ఉన్నాయి, కీర్తి ఉంది, పదవి ఉంది, ఇన్ని ఉన్నా సంతానం లేక బాధపడ్డాడు. చివరికి 16 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు గుణనిధి అని పేరు పెట్టాడని నిన్న మీకు చెప్పాను. గుణనిధి చిన్నప్పటి నుంచి దుర్గుణాల రాశి అయ్యాడు. వీడేదో మంచి గుణములు కలిగిన వాడు అవుతాడు, కులాన్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే వాడు అపవిత్రుడయ్యాట. అన్నిటికంటే గొప్ప దృష్టి ఏమిటంటే గొప్ప కొడుకు పుట్టడం. సంపదల్లోకి గొప్ప సంపద ఏమిటి? సంతాన సంపద గొప్పది అన్నారు. పిల్లలు బుద్ధిమంతులు, మంచివాళ్ళు, తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళు, చీటికి మాటికి తల్లిదండ్రుల మీద అలగనిటువంటి వాళ్ళు, వార్ధక్యంలో తల్లిదండ్రుల్ని శిరస్సు మీద పెట్టుకు చూసేవాళ్ళు, ఇటువంటి పిల్లలు దొరకడం కంటే తల్లిదండ్రులకు అదృష్టం ఉందండి. మహాయోగం అంటే ఏమిటంటే సంతానం సరిగ్గా ఉండుట. ఈ విషయంలో మా నాన్నగారంత అదృష్టవంతులు మరొకరు లేరేమో అనిపిస్తున్నారు. వాడు ఆయన యావజ్జీవితం ఆయన పిల్లలని అలా సేవించారు. సాధారణంగా ఈ మధ్యకాలంలో నేను వింటున్న కంప్లైంట్లు ఏమిటో తెలిసినా, కాస్త డబ్బు వచ్చాక నాన్న నువ్వు చూస్తావా నేను చూడన అని తగాదా పడి తండ్రిని కూడా పంపగా లేసుకుంటున్నారట. స్థలాలు, ఇళ్ళు, డబ్బు పంచుకోవటం ఒకటి, తండ్రిని వాటాలు వేసుకుని అమ్మ 3 నెలలు నా దగ్గర నీ దగ్గర ఇలాగా పంచుకుంటున్న అన్నదమ్ములు ఉన్నారట. ఉన్న కన్న తల్లిని నా దగ్గరే ఉండు నిన్ను పోషిస్తాను అనడానికి కూడా ఇష్టపడక అన్నదమ్ములు ఇద్దరుంటే, అన్నయ్యో ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు నేను చూస్తాను, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా నువ్వు చూడన్నట్ట ఓ అన్నగారు తమ్ముడితోటి. ఇటువంటి కొడుకులు పుడితేమిటి పుట్టపోతేమిటి? కానీ మా నాన్నగారు అదృష్టం ఏంటంటే నా దగ్గర తప్ప ఇంకోటి దగ్గరికి వెళ్ళద్దు బాబోయ్ అని అందరూ కాడు పట్టుకున్నారు. ఇది సమస్య అయిపోయింది ఆయనకి. మరి కొడుకులకి ఎక్కువ ప్రేమ ఉన్నా కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది. నాన్నగారు ఎక్కడికి వెళ్ళద్దు, నా దగ్గరే ఉండండి బాబోయ్, నాయనోయ్ నా దగ్గరే ఉండు, నాయనా నా దగ్గరే ఉండు అనే కొడుకులు దొరకడం ఎంత అదృష్టం అండి. మా అమ్మ అటువంటిదే. ఈవిడ మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ శరీరం విడిచిపెట్టాక వీళ్ళ కర్మకాండలకు కావాల్సిన ఖర్చు నేను మాత్రమే పెడతానన్నారు తప్ప పక్కవాడిని అడగలేదు వీడు. అందువల్ల ఈ విషయంలో మా నాన్నగారు అమ్మగారు అదృష్టవంతులు, మా అన్నదమ్ములు అదృష్టవంతులు, నేను గొప్ప అదృష్టవంతుడి. మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, మా సోదరీమణి అందరూ ఐకమత్యంతో ఉంటున్నాం అన్నమాట. ఎందుకు ఈ మధ్యకాలంలో ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, ఎక్కడ చూసినా ఏ పురాణానికి వెళ్ళినా కాసేపు భక్తులు నా దర్శనానికి వస్తారు కదా, వచ్చిన వాడు గురువు గారండి, అన్నదమ్ములం కొట్టుకుంటున్నామండి, మేము మా పెద్దలిచ్చిన ఇల్లు పంచుకుంటూ ఉంటే తమ్ముడు వచ్చి ఇల్లు పడగొట్టాడండి అని ఒకళ్ళు, ఇల్లంతా నాకే కావాలని అన్నయ్య కోరుతున్నాడు అని ఒకడు, అన్నయ్య నీ మొహన్ నాకు చూపించగానే గొడవ చేస్తున్నాడండి మా తమ్ముడు అని చెబుతున్న వాడు ఒకళ్ళు, ఇవి చెబుతూ ఉంటే చెవులు చిల్లు పడిపోతున్నాయి. ఇదే మానవులమై మనం చేయవలసిన పని. ఈ జీవితం రాక రాక వచ్చింది మనకి, మానవ జీవితం. ఈ జీవితంలో మన అదృష్టం బాగుండి మనకొకడు అన్నయ్యో తమ్ముడో లేక చెల్లో అక్కో ఎవరో ఒకడు తయారయ్యారు. మీరు ఎంతకాలం బతుకుతారు ఒకసారి ఆలోచించండి. మ్యాక్సిమం 100 ఏళ్ళు. 100 ఏళ్ళు బతుకుతారని కూడా నమ్మకం లేదు. ఒకవేళ నిజంగా 100 ఏళ్ళు బతుకుతారు, ఈ 100 ఏళ్ళు ఎంతసేపు కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు వయస్సు ఒక రకంగా మారిపోతుంది, కొంతకాలానికి మనం ఉండం. ఆ తర్వాత ఈ అక్కో, ఈ అన్నయ్యో, ఈ తమ్ముడో రమ్మంటే వస్తారా? ఈ ఉన్న 4 రోజులు మా అన్నయ్య అంటే నాకు ద్వేషం అండి, తమ్ముడు అంటే ద్వేషం అని కొట్టుకు తెస్తే ఏం లాభం? కొన్ని 100ల సార్లు ఈ పురాణాల్లో ఈ మాట చెప్పి చెప్పి విసిగిపోయాను నేను. ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాకరాక వచ్చిన మానవ జన్మలో ఐకమత్యంతో ఉండండి. అవతల వాడు తిట్టినా మీరు సంతోషించండి. ఒకవేళ మీ తమ్ముడు తిట్టాడు, కొంపేములుగుతూ వాడు నీ తమ్ముడే కదా, ఒరే తమ్ముడు తిట్టరా, ఇంకో 4 తిట్టరా కానీ మనం కలిసి ఉందని రానండి. లేదా అన్నగారు తిట్టాడు, మా అన్నయ్య దేవుడు, ఆయన తిడితే నాకు వచ్చి నష్టం ఏమిటనుకోండి, పోయి కొట్టాడు, ఓసారి కొడతాడు, 2 సార్లు కొడతాడు, 3వ సారి కొట్టలేడు కదా, చూస్తూ 3 సార్లు కొడితే మీ మాడు పగిలి చచ్చిపోయే పడం అయితే పక్కన పెట్టండి, కానీ అంత దుర్మార్గులు ఉంటారని నేను అనుకోను. కాబట్టి ఒక్కళ్ళైనా తగ్గితే రెండో వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారనమాట. ఇలా కుటుంబం ఐకమత్యంతో ఉండాలి. ఉన్న 4 రోజులు సుఖంగా బ్రతకాలి, బ్రతికినంతకాలం ఆనందంగా జీవించాలి, భగవద్ధ్యానంతో గడపాలి, పవిత్రంగా బ్రతకాలి, మానవ జన్మని సార్థకపరుచుకోవాలి. ఉన్న 4 రోజులు సార్థకం చేసుకోకపోతే ఇంకా జీవికి మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు. కర్మం కొద్దీ మనకి ఈ జన్మ వచ్చింది, పునర్జన్మ ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లిదండ్రులు పూజించమని మనం చెప్పాం కదా అని పురాణాల్లో పదే పదే అమ్మని పూజించు, నాన్నని పూజించు అని చెప్పాం. అందుకే నీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇది ఆసరాగా తీసుకుని ఈ కలియుగంలో, పూర్వం అంతా తల్లిదండ్రులు చాలా గొప్పగా ఉండేవారు, కానీ ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు కొడుకులు పూజిస్తుంటే ఈ కొడుకుని చావగొట్టి కోడల్ని చంపి పీకి పాకాన పెడుతున్నారు. అది వీళ్ళు చేయకూడదు. మా అబ్బాయి, మా కోడలు, కోడలు కూతురుతో సమానం అనుకుని కోడల్ని గౌరవించాలి, కొడుకుని గౌరవించాలి, పుట్టే పిల్లల్ని చూసుకోవాలి. ఇది కుటుంబం యొక్క నియమం. వీడు తల్లిదండ్రుల్ని ఒక్కనాడు పూజించలేదు, దుర్గుణాలు రాసయ్యాడు. ఈ దరిద్రుడు ఏ పాపం వల్ల వాళ్ళకి పుత్రుడే పుట్టాడట, పాపిష్టి కొడుకు పుట్టాడనమాట. పూర్వజన్మలో మనం చేసిన మహాపాపం కొడుకు రూపంలో వస్తుందిట. అందువల్ల కొడుకులు అల్లరి చేసి తల్లిదండ్రుల్ని పీడిస్తున్నారంటే మనం ఏడవద్దు, ఇది మన కర్మ అనుకోమన్నారు. మన పిల్లలు మన ఇంట్లో ఆరోగ్యం లేకుండా పుట్టినా, దుర్మార్గులై పుట్టినా, ఇవి మన పాప ఫలితం. నేను చాలా కాలం క్రితం శ్రీ నీలకంఠేశ్వర శతకం రాశాను, ఎప్పుడో 89లో రాశాను. 89లో రాసిన ఈ శతకంలో ఒక పద్యం రాశాను. ఏమని, తన పుణ్యంబును పాపమును జగతిన్ ఆత్మాపుత్రనామా శివయ్యను వేదోక్తికి సాక్ష్యమై తన కపత్య శ్రేణిగా వచ్చి ఇచ్చును సౌఖ్యంబును దుఃఖము తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకు పొంగునరుండు కీడునకు కృంగున్ నీల కంఠేశ్వర. ఈ పద్యానికి అర్థం ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతోంది. తండ్రే కొడుకుగా పుడతాడు, ఆత్మ అంటే తానే, పుత్రనామ అసి కొడుకుగా వస్తున్నాడు. తండ్రి కొడుకుగా రావడం అంటే ఏమిటి? తండ్రి చేసిన పుణ్యము పాపము కొడుకు రూపంలో వస్తాయి, కూతురు రూపంలో రావు. మళ్ళీ కూతురు ఈ పుణ్యపాపాలకు అతీతురాలు. ఒక పుత్రుడి రూపంలోనే పుణ్యపాపములు వస్తాయి. ఈ తండ్రి మంచివాడు అనుకుందాం, దాత, లేకపోతే భగవత్ కథలు వింటాడు, భగవద్ ధ్యానం చేస్తాడు, చాలా గొప్పవాడైతే అప్పుడు మంచి పిల్లలు పుడతారు. పుణ్యం ఉత్తములైన కొడుకుల రూపంలో వస్తుందన్నమాట. అదే పరమ పాపాత్ముడైతే దౌర్భాగ్యులైన కొడుకులు పుడతారు. పుణ్యం వల్ల కొడుకులు సక్రమంగా పుట్టి తల్లిదండ్రులు పూజించి నెత్తి మీద పెట్టుకుని పూజించి గౌరవిస్తారు, తల్లిదండ్రులకు ఆనందం ఇస్తారు. అదే మనం పాపం ఎక్కువ చేస్తే దౌర్భాగ్యులైన కొడుకులు పుట్టి బతికుండగానే తల్లిదండ్రులకు నరకం చూపిస్తారు. కాబట్టి ఇంతకీ తన పుణ్యంబును పాపమున్ జగతిన్ ఆత్మా పుత్ర నామాశివై అను వేదోక్తికి సాక్ష్యమై తనకు అపత్య శ్రేణిగా వచ్చి తనకి పిల్లలుగా వచ్చి ఇచ్చును సౌఖ్యంబును దుఃఖమున్. పుణ్యం కొడుకుల రూపంలో సుఖమిస్తుంది, పాపం కొడుకుల రూపంలో దుఃఖమిస్తుంది. తెలియకి సూక్ష్మంబు, ఈ సూక్ష్మం గ్రహించలేక పుత్రాళి బాగునుకుల్ పొంగు నరుణుడు, పుత్రుడు బాగుపడితే ఆహా ఇదంతా నా అదృష్టం అండి, ఇది నా గొప్పతనం అండి అనుకుంటాడు వీడు, ఆనందంతో పొంగిపోతాడు. పిల్లలు పిచ్చి పనులు చేస్తే కుంగిపోతాడు. పొంగవద్దు కుంగవద్దు, ఈ రెండు నీ కర్మ ఫలితములను గ్రహించు, అప్పుడు నీకు ఏ బెంగా ఉండదు. ఇది తెలిసినవాడు జాగ్రత్తగా కర్మాచరణ చేస్తాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయవలసిన పనులు చేస్తాడు. పనులు సక్రమంగా చేశామా మన పిల్లలు మనకి ఆనందం ఇస్తారు, మనం సరైన పనులు చేయమా పిల్లలు మనకు దుఃఖం ఇస్తారు. కాబట్టి ఎందుకీ పిల్లల రూపంలో సుఖ దుఃఖాలు ఎందుకు పొందుతున్నామంటే మన పుణ్యపాపాలే. ఈరోజు నుంచి పెళ్ళైనటువంటి దంపతులు పుణ్యాచరణ చెయ్యండి, పుణ్యకర్మములు చెయ్యండి. పుట్టకపోతే అడగండి మీకు బంగారం లాంటి పిల్లలు. మీరు గర్భం ధరించినప్పుడు ఆడవాళ్ళు వాట్సాప్ల్లో దరిద్రపు సినిమాలు చూడకండి. ఎందుకు ఈ పిచ్చి సినిమాలు చూడటం వల్ల లాభం ఏమిటి? కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే గర్భవతిగా ఉన్న స్త్రీ భక్తితో భాగవతం వినాలి, ఇలా కాశీఖండం వినాలి, పవిత్ర కథలు వినాలి, భగవంతుని యొక్క నామస్మరణ చెయ్యాలి. లేదా మంచి పాతకాలపు సినిమాలు ఉంటాయి కదా, శ్రీకృష్ణ అవతారము, శ్రీకృష్ణవాయు ఇలాంటివి, రాముడికి సంబంధించినవి అవి చూడండి, కాస్త చూసేదేదో. తండ్రి కూడా అంతే, గర్భవతి భార్య అని తెలిస్తే భక్తితో భగవత్ కథలు వినడం, భగవద్ ధ్యానం చేయటం చెయ్యాలి. తల్లిదండ్రుల్ని అత్తమామల్ని ఏడిపించకూడదు, పిచ్చి పనులు చేయకూడదు, ఇతరుల చెప్పులు అసలు ఎత్తుకుపోకూడదు, గురువుగారి చెప్పులు అస్సలు ఎత్తుకుపోకూడదు. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే మంచి సంతానం కలుగుతుందన్నమాట. ఇది ఇప్పుడు పురాణం వినడానికి వచ్చిన మీరు మామూలు వాళ్ళ, మహాత్ములు నా దృష్టిలో శ్రద్ధతో 6.5 కల్లా పరుగు పరుగున వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పుణ్యం వల్ల పుట్టిన పరమపుణ్యాత్ములు. వీళ్ళకి కాశీ వాస మహాఫలితం వచ్చుగా కానీ మంగళాశాసనం చేస్తున్నాను. ఆయన ఎక్కడో ఎప్పుడు ఏం పాపం చేశాడో ఈ గుణనిధి పుట్టి నానాయాతనలు పెట్టాడు తల్లిదండ్రుల్ని. జోదం, వేశ్యాలోలత్వం, మద్యపానం, ఒకటేమిటి వాడు చెయ్యని పాపము లేదు. వాడు చేసిన పాపాలు ఎన్నో లెక్కెట్టడం కాదు, అసలు చెయ్యని పాపం అంటూ ఉందా అనుకోవలసి వచ్చేదిట. అన్ని పాపములు చేశాడు, పెద్దల్ని పీడించాడు, దొంగతనాలు మొదలుపెట్టాడు, చిన్నప్పటి నుంచి ఇంట్లో డబ్బులు పట్టుకుపోయేవాడు. 8 ఏళ్ల వయస్సులో ఉపనయనమయ్యాక గురుకులానికి వాళ్ళ నాన్న పంపితే ఒక్కనాడు స్కూల్కి పోలేదు, గురుకులానికి వెళ్ళలేదు, గురువుల దగ్గర చదువుకోలేదు, అన్ని వ్యసనాలే నేర్చుకున్నాడు వాడు. వీళ్ళమ్మకి ఇవన్నీ తెలుసు కదా, కానీ ఒక్కనాడు కూడా వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మన అబ్బాయి స్కూల్కి వెళ్ళడం లేదు, చదవటం లేదు, జోదం వాడుతున్నాడు, వేదం చదవడం లేదు, సంధ్యావందనం చేయటం లేదు, తాగుతున్నాడు, తందనాలు ఆడుతున్నాడు అని చెప్పేది కాదు. కొంతమంది తల్లులు పిల్లలని గారం చేసి వాళ్ళు ఏదన్నా తప్పుడు పనులు చేస్తే తండ్రికి చెప్పరు. తండ్రికి చిన్నప్పటి నుంచి చెప్తే తండ్రి జాగ్రత్తగా పిల్లల్ని అదుపులో పెడతాడు. ఏమండో ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళలేదని తండ్రికి చెప్తే వాడిని 2 ఇచ్చుకునైనా దారిలో పెడతాడు కదా తండ్రి. కాబట్టి తల్లి చెప్పాలి, ఈవిడ చెప్పకుండా మోసం చేసింది. పాపం ఈయన పొద్దుటెప్పుడో రాజుగారు కొలువుకి వెడితే మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు, భోజనం అయ్యి గంట పడుకుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ రాజుగారి దగ్గరికి వెడితే ఏ రాత్రికో వచ్చేవాడు. ఈ దిక్మాల సాఫ్ట్వేర్ ఉద్యోగం అప్పుడు ఉంది. కష్టాలు పాపం. నేను చెప్పేది ఏంటంటే జాలితో అంటాను, సాఫ్ట్వేర్ని తిట్టట్లేదు సుమా, ఆ ఉద్యోగంలో పడుతున్న యాతనలు చూసి వాళ్ళ మీద నాకు ఎంతో జాలి ప్రేమ వస్తాయన్నమాట. పాపం పొద్దున్నరగా పెడతారు, రాత్రి వస్తారు, ఆ భార్యను కూడా ముఖం సరిగ్గా చూడలేరన్నమాట, రావడంతో అలిసిపోయి పడుకుంటారు. ఆదివారం నాడు మాత్రమే పిల్లలకు మొహం చూపిస్తారు వీళ్ళు. అప్పుడు తల్లిదండ్రులు చూసిన పిల్లలు ఏమంటారనమాట, తండ్రి చూసి ఈ 7 రోజులు ఉద్యోగం చేసి చూసేసి ఆదివారం నాడు పిల్లల్ని చూడగానే ఎక్స్క్యూజ్ మీన్ నిన్ను ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు ఈ మధ్యన ఒక కుర్రాడు వాళ్ళ నాన్నని, అంటే వాళ్ళ నాన్నని కూడా తిరిగట్లేదు అనమాట. 7 రోజులకి ఒకసారి మొహం చూపిస్తే ఈ పిల్లలకి ఏం తెలుస్తుంది మరి? అందుకని వాళ్ళ డాడీ బాడీ ఇచ్చిన డాడీ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడో చూసినట్టుంది అన్నాడు పిల్లాడు. దాంతో వాళ్ళ నాన్నగారు తలకాయ పట్టుకుని ఏబోరు బాబు ఇది ఎక్కడ గొడవరా బాబు, ఆఖరికి నా పిల్లవాడు కూడా గుర్తుపట్టట్లేదు అనుకున్నట్టు ఆయన. కాబట్టి అప్పుడెప్పుడైనా పిల్లల్ని పలకరించాలి. ఈయన పలకరించేవాడు కాదు, ఎప్పుడో అప్పుడప్పుడు కొడుకు గుర్తుకొచ్చినప్పుడు ఏమే అబ్బాయి వేదం చదివాడా, సంధ్యావందనం చేశాడా, గురువుల దగ్గరికి వెడుతున్నాడా, శబ్దములు చదువుతున్నాడా, పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే ఒకసారైనా వినడానికి వెడుతున్నాడా అంటే వీళ్ళమ్మ అవునండోయ్ మీకు చెప్పడం మర్చిపోయాను, అబ్బాయి ఇప్పటిదాకా చదువుకుని ఇప్పుడే ఎవరికో పాఠం చెప్పడానికి వెళ్ళాడు, వీడు పాఠం చెప్పడానికి వెళ్ళాడట, వీడు జోదం ఆడడానికి పోతే వాడు వేదం చదవడానికి వెళ్ళాడు అనేది జోదం ఆడితే, సంధ్యావందనం చేశాడా చేశాడండి అనేది సంధ్య అని ఒక వేశ్య ఉండేదిట, ఆ వేశ్యకి వందనం చేసేవాడు వాడు, అది సంధ్యావందనం అంటే. సంధ్య అని పేరు కలిగిన ఒక మహాత్మురాలు ఉండేదనమాట, ఆవిడికి దండం పెడితే ఆ వేశ్యకి సంధ్యావందనం అంటే ఇది అని చెప్పేది ఆవిడ. అబ్బాయి ఎప్పుడైనా దానం చేశాడా, దానం చేయకపోవడం ఏంటండి, ఇవాళ దీపపు కుందుడు దానం చేశాడండి అనేది, దీపపు కుందుడు జోదంలో ఓడిపోయాడు వాడు, అదిట దానం చేయటం అంటే. ఇలా అన్ని అబద్ధాలు ఆడేది. పాపం ఈయనేమో పట్టించుకునేవాడు కాదు, ఎప్పుడు తమ సన్మానాలు తన పాఠాలు తన సత్కారాలే తప్ప పిల్లల గురించి పట్టించుకుని గొప్ప తండ్రి అది. అందుకే పండిత పుత్ర పరమసొంట అని ఎందుకన్నారు ఇప్పుడు మీకు అర్థమైందా? పండితులకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ సన్మానాలు వాళ్ళ ప్రవచనాలు వాళ్ళ గొడవలే తప్ప పిల్లల్ని పట్టించుకోరు. అప్పుడెప్పుడైనా పిల్లల్ని పట్టించుకోకపోతే మరి పిల్లల్ని ఎవరు చూస్తారండి? ఇలా వాడు 16 ఏళ్ళు వచ్చేదాకా భయంకరుడైపోయి వ్యసనముల పాలై ఇంట్లో ఉన్న ఆస్తి అంతా తగలపెట్టాడు. వాళ్ళ ఆస్తి సామాన్యం కాదు, ఇవాళ హైదరాబాద్లో బంజారా హిల్సు జూపిలీ హిల్సు కొనగలిగేంత ఆస్తి ఉండేదైతే తండ్రికి, వీడు 8 ఏళ్లలో మొత్తం ఆస్తి నాస్తి చేసేసాడు. 16 ఏళ్ళయ్యాక ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఊళ్ళో ఓ మంచి పండితుడికి ఒక్కతే కూతురు, మిగతా వాళ్ళంతా కొడుకులు, 4 కొడుకుల తర్వాత ఒక్కే కూతురు పుట్టిందిట. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇద్దరికి 1 ఏడాది తేడా, బంగారం లాంటి పిల్ల దొరికింది, పిల్ల కూడా బాగా చదువుకుంది, ఆవిడ కూడా ఎంటెక్ చేసింది ఏకంగా, వీడే దరిద్రుడు ఏం చదవలేదు కానీ మంచి కుర్రాన్ని పట్టుకు అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైన 1 ఏడాదేమో ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ మొదలెట్టాడు వీడు. క్రమంగా వీడికి 18 ఏళ్ళు వచ్చాయి. ఒక్కరోజు మాత్రం తల్లి వాడిని కూర్చోబెట్టిన ఆయన, ఏమిట్రా ఈ పని, నీ భార్య సుందరీమణి సంస్కృతం బాగా చదువుకున్న అమ్మాయి, మీ అత్తగారికి పాండిత్యం ఉన్నది, ఆవిడ కవిత్వం చెబుతుంది, మామగారు మహాపండితుడు, ఇక భావమరుదుల సంగతి చెప్పే అక్కర్లేదు, ఇక మీ నాన్నగారు నేను పండితులం, మధ్యలో నువ్వెలా పుట్టేవరా, ఇంతమంది పండిట్స్ మధ్యలో ఒక బ్యాండిట్ పుట్టడం మా దురదృష్టం, వాళ్ళంతా పండిట్స్ నువ్వు బ్యాండిట్, బందిపోట్లో తయారయ్యావు, తెల్లవారుజామును లేచిపోతావు, 3 ఇంటికి లేచి జోదానికి పోతూ ఉంటే నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని, ఆ తెల్లవారుజామును మీ నాన్నకి తెలియకుండా ఇంత చద్దన్నం పట్టుకొచ్చి అందులో పెరుగు కలిపి ఆవకాయ నంచి పెడుతున్నాను, ఒక్కొక్కప్పుడు రకరకాల పిండి వంటలు తెల్లవారుజామున చేసి పెట్టేదిట, తెల్లవారుజామున 3 ఇంటికి 4 ఇంటికి అన్నం పెట్టి జోదానికి నేను పంపుతున్న పాపాత్మురాలు, నేను తిండి తిని ఏ రాత్రికో వస్తావు, పోని భార్య ముఖం చూసా ఇంట్లో ఉండరా, భార్య ప్రస్తుతం పుట్టింటికి వెళ్ళింది, రేపో మాపో అత్తారింటికి వస్తుంది, ఆవిడకి ఈ విషయం తెలుస్తుంది, తెలిస్తే ఆవిడ అల్లాడిపోతుంది, మొగుడు వ్యసనపరుడు దుర్మార్గుడు పాపిష్టివాడు అని తెలిస్తే భార్య పడే బాధ అంతా ఎంతటండి. ఏ భార్య అయినా తన భర్త సంపాదించాలని, సంపాదించిన తర్వాత ఎంతో జీతం వస్తుందో భార్య భర్త ద్వారా వింటే ఎంతో ఆనందిస్తుంది. కొన్ని నియమాలు చెప్పారు మన పురాణాల్లో, భర్తకి కఠోర నియమం చెప్పారు, ఏమిటో తెలుసా, భార్య దగ్గర జీతం దాచకూడదట, రహస్యంగా ఏదన్నా కొన్ని కొన్ని దానాలు చేస్తే చెయ్యొచ్చేమో కానీ అది కూడా అత్యావశ్యక స్థితిలో చేయాలి తప్ప భార్యకి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టకూడదట, ఇది భర్తకి నియమం. ఇదిగో నాకు 25,000 జీతం లేక 40,000 జీతం చెప్పాల. అలా చెప్పని భర్త నరకం పాలైపోతాడట. నేను చెప్పేవని శాస్త్ర నియమాలు. అయ్యి బాబోయ్ మా గురించి మా పిల్ల ఆడవాళ్ళకి చెప్పేస్తున్నారండి అంటే మరి తప్పదు ఏం చేస్తాం, ఈ సీట్లో కూర్చున్నాక ఉన్నదన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. భార్యకి కొంతైనా నిజం చెప్పాలి. ఓ 100,000 జీతం వస్తే కనీసం 50,000 వస్తుంది చెప్పదటండి, చెప్పకపోతే ఎలా మరి భార్యకి? అలాగే ఎంత ఆస్తుందో ఏమిటో కొంతైనా ఆవిడకి చెప్పాలి. రేపొద్దున వీడు హఠాత్తుగా డామ్ అంటే ఈ ఆస్తులు ఎక్కడున్నాయో భార్యకి తెలియకపోతే ఆవిడ ఏమవుతుంది మరి? అందుకని భార్యకి నిజం చెప్పాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి డబ్బుని ఖర్చు పెట్టాలట. మూడు ఊళ్ళు ఎందుకు వేస్తారో తెలుసుగా మీకు, ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యం అని మంత్రం చెప్పారు. ఈ మధ్యన పైచ్యం ఎక్కువై మోక్షేచ అని కూడా చెప్పడం మొదలెట్టారు. ఏ మంత్రశాస్త్రంలో మోక్షేచ అనేది లేదు, ఇది దిక్కుమాలనాళ్ళు ఎవడో కల్పించారు. ఎవరికైనా ఇలా చెప్పడం అలవాటైతే తీసిపారేయండి. మూడే మూడు చెప్పాలి. ధర్మేచ, ఈరోజు నుంచి ధర్మము విషయమునందు నేను నా భార్యను దాటి వెళ్ళను, అంటే భార్యకి చెప్పకుండా భార్యకి తెలియకుండా ధర్మము చెయ్యను, ధర్మము ఆచరిస్తే భార్యాభర్తలిద్దరం కలిసి చేస్తాం అని చెప్పేట. అతిచరితవ్యం అంటే భార్యకి చెప్పకుండా చెయ్యుట. నా అతిచరితవ్యం నాతిచరితవ్యం అంటే భార్యకి తెలియకుండా చెయ్యను. ఏమిటి భార్యకి తెలియకుండా చెయ్యకుండా ఉండడం అంటే ధర్మం. నా పనులు ఏమి చేసినా ధర్మము అంటే చేసే పని కర్తవ్యం, నా కర్తవ్యమును నీకు తెలియకుండా చెయ్యను అని భార్యతో చెప్పు అంటున్నాడు పురోహితుడు అన్నమాట. అందుకని మొదటి ముడి వెయ్యాలి. మొదటి ముడి ధర్మం, రెండవది అర్థం. నీకు తెలియకుండా డబ్బు సంపాదించను, డబ్బు ఖర్చు పెట్టను సుమా. డబ్బు విషయంలో మనిద్దరం జాయింట్గా అనుకుని చేద్దాం అని మంత్రం చెప్పించగానే అలాగేనని వీడు ప్రమాణం చేసి రెండో మూడు వస్తున్నాడు. కామం, కోరికలు. ఏ కోరిక వచ్చిన ఇద్దరం కలిసి తీర్చుకుందాం. కామం అంటే మనందరికీ దిక్కుమాలిన ఒకటే లక్షణం కనపడుతుంది, కానీ కామం అంటే నిజానికి కోరిక. అది ఏ కోరికైనా అవ్వచ్చు. పద్మాకర్ గారి పురాణం వినడానికి మన ఇద్దరం కలిసి వెడదాం, అది కూడా కోరికే. మంచి హోటల్లో భోజనం చేద్దాం అనుకున్నాం, అది కోరికే. మంచి మంచాన్ని గురువుగారికి దానం ఇద్దాం అనుకున్నాం, అది కోరికే. ఇలా ఏదైనా కోరికని కామము అంటారు. కోరికలు తీర్చుకునేటప్పుడు భార్యకి తెలియకుండా నేను ఈ పని చెయ్యను అని మూడోసారి చెప్పాడనమాట. అందుకని మూడో మూడు వేశాడు. వెంటనే వీడు ప్రమాణంలో ఏం చెప్పాడు పురోహితులు వారు, నాతి చరితవ్యం అనగానే నాతి చరామి నా అతిచరామి, చరామి తిరుగుతాను, అతిచరామి అంటే భార్యకి చెప్పకుండా చేస్తాను, నా అతిచరామి అంటే భార్యకి చెప్పకుండా చెయ్యను అంటున్నాం రోజు. నా అతిచరామి నాతిచరామి. ఓ భార్యామణి, నీకు చెప్పకుండా చచ్చినా చెయ్యను. ఏమిటి ధర్మ అర్థ కామములనే మూడింటి విషయంలో నీకు తెలియకుండా నేనే పని చేయనని వాగ్దానం చేస్తున్నాం పెళ్లి రోజున. మరి ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి ఎంతో కొంత. అందువల్ల డబ్బు, ధర్మం, కామం ఈ మూడు నేను నీకు తెలియకుండా చెయ్యనని చెప్పి మూడు ముళ్ళు వేశాం కనుక, ప్రతిజ్ఞ చేశాం కనుక నిలబెట్టుకోవాలి, వాటికి తెలియకుండా చేయకూడదు. ఇప్పుడు ఆవిడ అదే బాధపడిందిట తల్లి అన్నమాట. ఒరే పిచ్చాడా, మీ ఆవిడ మెళ్ళలో మూడు ముళ్ళు వేసావు, ఆవిడ కాపురానికి వస్తుంది, ఆవిడకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఆవిడకి తెలిస్తే ఎంత బాధపడుతుంది, నా భర్త ఎంత దుర్మార్గుడు అని గజగజలాడి ఏడవదా. కాబట్టి చూడు, చక్కగా సరూర్ నగర్లో ఉమామహేశ్వరాలయానికి వచ్చిన దంపతులు ఐకమత్యంతో ఒకడొకొకడు చెప్పుకుని వస్తున్నారు. భర్తకి చెప్పి భార్య, భార్యకి చెప్పి భర్త వస్తున్నారు. ఇద్దరు కలిసే ఏ పనులన్నీ చేస్తున్నారు, ధర్మార్థ కామాలు చేస్తున్నారు. పెళ్లి కానటువంటి వాళ్ళు భవిష్యత్తులో ధర్మార్థ కామములు కలిసి చేద్దామని తెలుసుకోవడానికి వస్తున్నారు. పెళ్ళయి కూడా బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఓహో ఒకప్పుడు మేము పొరపాటున ఆ పనులు చేయలేకపోయాం, భవిష్యత్తులో అయినా చేస్తామని తెలుసుకోవడానికి వస్తున్నారు. నువ్వు మాత్రం మీ ఆవిడకి ద్రోహం చేస్తున్నావు, ఇది మహాపాపం. ఎంతకాలం దాగుతుంది ఈ విషయం? మీ ఆవిడకి ఈ విషయం తెలుస్తుంది, ఆవిడ ఏడుస్తుంది, ఆత్మహత్య చేసుకోవచ్చు. మీ బావలు సంస్కృతంలో చదువుకుని మాట్లాడుతున్న వాళ్ళు, నీకు చూస్తే దరిద్రపు సంస్కృతం, బండభూతుల సంస్కృతం వచ్చు. సంస్కృతానికి రెండు అర్థాలండి, సంస్కృత భాష అని ఒక అర్థం. వీధిలో కొంతమంది చూసారా ఇక మొదలెడతారు, ఆ సంస్కృతం మనం వెళ్ళలేము. నీది వీధి సంస్కృతం, ఆవిడది గొప్ప సంస్కృతం. మామగారు తండ్రి, ఇంతమంది గొప్పవాళ్ళ మధ్యలో నువ్వు పశువులో పుట్టావు, భవిష్యత్తులో ఎలా బతుకుతావో ఆలోచించు. ఆస్తి కరిగిపోతోంది, కొంప నాశనం అయిపోతోంది, రేపెప్పుడో నీ గురించి రాజుగారికి తెలిస్తే కొడుకుని బాగు చేసుకోలేని దౌర్భాగ్యుడివి, నువ్వు నాకు ఏం ఉపకారం చేస్తావు, నువ్వు నాకు బ్రహ్మవేమిటి అని మీ నాన్నగారు ఉద్యోగం తీసేస్తాడు. చెడుదుము నీ కతంబు నన్ను చీరయు కూడును లేక పుత్రకా, నీ వల్ల మా ఉద్యోగం పోతే కట్టుకోవడానికి వస్త్రం లేక కూడు లేక గూడు లేక అల్లాడిపోతాం. నీ ధర్మమానని మీ నాన్న నాశనం అవుతాడురా, దాంతో నీకు ఇబ్బంది. లేదా రాజుగారికి నువ్వు జూదం వాడుతున్నావు, వేశ్యలోలుడివి, లేక మద్యం తాగుతున్నావు అని తెలిస్తే నీకు శిక్ష కూడా వేయచ్చు, జైలు శిక్ష వేయచ్చు, ఊరి శిక్ష వేయచ్చు. ఏదైనా మనకు మంచిది కాదు. ఇకనైనా బాగుబడు, బాగా చదువుకో, చదువుకుంటే లాభం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది విద్యాధనం. విద్యాధనమునకు సాటి వచ్చే ధనం మరొకటి లేదు. చదువుకున్నవాడు ఎక్కడికి వెళ్ళినా రాణిస్తాడు. ధనం ఇవాళ ఉంటుంది, రేపోతుంది, విద్యాధనం మాత్రం నాశనం కాదు. ఇది మంచి వయస్సు కాదు నీ వయస్సు. ఈ వయస్సులో వ్యసనములు పట్టుకుంటే ఈ వ్యసనములలోంచి బయటపడలేమట. అందుకే పిల్లల్ని ఎప్పుడూ కూడా సరైన వయస్సులో జాగ్రత్తగా చూడాల్సిమా. ముఖ్యంగా 13 ఏళ్ల నుంచి మొదలుపెట్టి 20 ఏళ్ళు వచ్చేదాకా పిల్లల్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ టైంలోనే రకరకాల వ్యసనములు అలవాటు అవుతాయట. అవినయ విధాన మగు నీ నవ యౌవన శైశవముల కడిమి వయసున కవిసెడు వ్యసనోద్రేకం బవగాఢము. అవినయ నిధాన మగు ఈ నవ యౌవన శైశవముల నడిమి వయసున కవిసెడు వ్యసనోద్రేకం బవగాఢము దాని మానుమయ్యతనూజా. అన్నిటికంటే ప్రమాదం మంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్న వయస్సు. పూర్వకాలంలో దీన్ని శైశవ యవ్వన వయస్సు అనేవారు, ఆ మధ్యలో వయస్సు. ఇంగ్లీష్లో టీనేజ్ అంటాం అన్నమాట. మనకి వాళ్ళకి తేడా ఉంది. మన వాళ్ళు ఏమన్నారంటే 12 ఏళ్ళు మొదలుకొని ఇంచుమించుగా 20 ఏళ్ల వయస్సు ప్రమాదకరమైన వయస్సు అన్నారు. అదే ఇంగ్లీష్ వాళ్ళు టీనేజ్ అన్నారు. మీరు చూడండి, 13 అన్నప్పుడు చివరిన టీఈఎన్ ఉంటుందోనా, 13, 14, 15, 16, 17, 18, 19 వీటికి మాత్రమే చివరిన టీఈఎన్ ఉంటుంది. ఈ టీన్ ఉన్న ఏజ్ని టీనేజ్ అంటారు. ఇది టీనేజ్ అంటే ఈ టీనేజ్లో, ఈ వయస్సులో మనుషులకి వ్యసనములు తొందరగా వస్తాయి. ప్రపంచం అందంగా కనపడుతుంది. మగవాళ్ళకేమో ఆడపిల్ల కొంగు తగిలింద, పూర్వం కొంగులను ఉండేవులండి. ఆడవాళ్ళు చీర అని ఒక వస్తువు ఉండేది కట్టుకునేవారు కదా, లంగా ఓణి, మనుషులు లొంగీరు కట్టుకునే రోజుల్లో అనుకోండి. ఇప్పుడేమో దాని బదులుగా చున్ని. అసలు కొంతమందికి చున్ని ఎక్కడుంది, ఇక్కడ దాకా గిన్ని దిక్కుమాన లాగు. అలా కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వేసేసుకోవడమే. రామరామ రామరామ ఎలుగుబంటులాగా ఈ దరిద్రపు జుట్టుతోటి ఇక్కడ దాకా లాగు ఒకటి కట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ విశ్వరూపమును చూడలేక విశ్వనాథుడికి నమస్కారం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సరే, ఎందుకు చెబుతానంటే పూర్వం చక్కగా ఈ కొంగులు ఉండేవి. ఈ నవయౌవన వయస్సులో అప్పుడే యౌవనంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ కొంగు తగిలితే ఈ పురుషుడికి పులకింత, లేదా వీడు తగిలితే ఆవిడికి పులకింత. ఈ పులకింతల్లో పడి చదువులు చట్టుబండలైపోయి ప్రమాదం పాలయ్యే మరొక గొప్ప ప్రమాదం ఉన్నది. అందువల్ల ఆ సమయములో మద్యపానము, జోదము, స్త్రీలోలత్వం ఇటువంటివి అలవాటు కారాదు. అయితే వాడు బయటపడడం చాలా కష్టం. మంచి వయస్సులో కనుక ఈ చుట్టా వీడి సిగరెట్లు, ఈ తాగుళ్ళు ఇలాంటి అలవాటైతే బయటపడటం అంత కష్టం అండి. వాళ్ళని బాగు చేయలేము. ఎక్కడో కొద్దిమంది మీలాంటి జ్ఞానులు ఒకవేళ వ్యసనములకు అలవాటు పడినా అందులోంచి బయటకు వస్తారు. అందుకని తల్లి, ఈ వ్యసన ఉద్రేకంబు అవగాఢం గట్టిగా పట్టుకుంటుంది వ్యసనం, అందులోంచి బయటపడడం కష్టం. కానీ నా మాట విను, మీ అమ్మని బతిమాలుతున్నాను, నీకు అడ్డం పట్టుకుంటాను, దౌర్భాగ్యుడే కాస్త నా మాట వినరా, ఇకమైనా వ్యసనములు తగ్గించుకోరా, ఇంట్లో ఉండరా, ఈ ఉన్న సంపదైనా మిగిలిన డబ్బులైనా నిలబెట్టు, ఈ కాస్త ఆస్తి మనం బతకడానికి చాలు అని ఎంత బతిమాలిందో వాడు వినేవాడు కాదు. తల్లి బడి కొల్లి చట్టం చున్నుల్లసనములు ఆడుచుందురు నిన్ను గూర్చి అహరకంబు దుర్నయం బెల్ల నా మీద త్రోసి వైచి డబ్బరలు పల్కువారి కట్టంబు కలదే. ఇప్పుడు మళ్ళీ ఓ రోజు ఆవిడంది, నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల అందరూ నన్ను తిడతారు. ఎందుకు తిడతారు, ఏ తల్లికందో ఈ దౌర్భాగ్యాలు సరైనది కాదు, పిల్లలకి బుద్ధి చెప్పి మంచి మార్గంలోకి వెళ్ళనివ్వలేదు. పిల్లవాడిని పాడు చేయడానికి మూల కారణం తల్లే, తల్లి వల్లే పిల్లలు పాడవుతారు. పిల్లలు పాడయ్యారంటే బాధ్యత ఎక్కువగా తల్లిది అంటారు. రోజు నన్ను చూసిన వాళ్ళు అంతా ఏమంటున్నారో తెలుసా, ఈ తల్లే ఆ పిల్లాన్ని తగలేసింది, వాడి గురించి వాళ్ళ నాన్నకి చెప్పలేదు, వాడికి చదువు లేకుండా చేసింది, వాడు వ్యసనాల పాలైపోతుంటే పట్టించుకోలేదు అని తప్పంతా నా మీద తోసి నోటికొచ్చినట్టు జగత్తు తిడుతుంది. అలా తిట్టి నా మీద అభాండం వేసేవాళ్ళని నేను ఆపగలనా? ఎంతమంది నవ్వుతాం, లోకం నోరు మూయగలమా? వాళ్ళకి అడ్డం ఉండదు అని ఎన్నే చెప్పింది. వినేవట్ట, విని మళ్ళీ సద్దన్నది ఇంట్లోంచి పోయేవాడు, ప్రొద్దుటే పోయేవాడు, ఏ వచ్చేవాడు కాదు. క్రమంగా వీడికి 18 ఏళ్ళు నుండి 19వ ఏడు పుట్టినరోజు వచ్చింది. వాడి పుట్టినరోజే వాడికి గిట్టినరోజు అయినట్టు అయ్యిందిట. ఒకరోజున యజ్ఞదీక్షితుడు యజ్ఞం చేయించి మహారాజు గారి చేత పగలంతా భోజనం లేక మధ్యాహ్నం పూట మంచి మండుటెండలో కాలినడకన ఇంటికి బయలుదేరాడు. యజ్ఞము చేసిన వాడు వాహనము లెక్కకుండా ఇంటికొచ్చి అవభృత స్నానం చెయ్యాలి. అందరూ ఎక్కే గుర్రబళ్ళ మీదో ఎడ్లబళ్ళ మీదో రాకూడదు. అందుకనే రాజాస్థానం నుంచి కాలినడకన ఇంటికి వస్తున్నాడు. అది బాగా ఎండ కాస్తున్న సమయం. సూర్యుడు నడినెత్తికొచ్చాడు, ఎండ మండుతోంది. ఆ ఎండతో ఆయన గుండు మండుతోంది. చక్కగా గుండు చేయించుకుని పిలకబెట్టాడు. పైన ఎండకి గుండు మండుతోంది, కడుపులో ఆకలి వల్ల ఆకలి మంట పెరిగిపోయి కడుపు మండుతోంది. అంటే ఎండకి తలా మండుతోంది, కడుపు మండుతోంది, ఈ రెండు మంటలు తట్టుకోలేకపోయాడు. చెమట ఇలా ముక్కులు మించి కింద కారిపోతుందిట. ఈ పైన తల మీద పట్టిన చెమట కనుబొమ్మలలోంచి ముక్కు మించి కిందకి జారిపోతుంటే ఆ చెమట తుడుచుకుంటూ, ఎప్పుడు ఇంటికి వెళ్ళి తొందరగా స్నానం చేసి ఇంత ముద్దను ఒట్లో వేసుకుని కాసేపు పడుకుందామా అని బయలుదేరాడు ఆయన. ఇంతలో ఆ సమయంలో ఆ ఊళ్ళో ఉండే ఒక ప్రసిద్ధికెక్కిన జూతగాడు, ఒక గ్యాంబ్లింగ్ బాగా అడ్డంలో అరితేరినటువంటి ఒక జూతగాడు ఏం చేశాడు, రెండు చేతులు తోడించి నమస్కారం అండి గురువు గారు అన్నట్ట. ఆయన చెయ్యెత్తి దీవించాడు. సరిగ్గా వాడి వేలికి, ఈ జూతగాడి వేలికి ఒక ఉంగరం కనపడింది. ఆ ఉంగరం ఈయందే. ఆ ఉంగరాన్ని ఆయన గుర్తుపట్టేశాడు. ఒరే ఇలా రారా అన్నట్ట, అనవసరంగా ఈయనకి దండం పెట్టి దొరికిపోయానేమో, ఎరక్కపోయి చిరుక్కుపోయానేమో అనుకుని దగ్గరకు వచ్చాట. ఓరి, నీ వేలికున్న ఉంగరం ఎక్కడిది నిజం చెప్పు, అది మామూలు ఉంగరం కాదు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక ప్రముఖుడైన వర్తకుడు కొరు ఆయన ఉన్నాడు. ఆయన సముద్రం మీద ఓడల మీద వ్యాపారం చేస్తాట. అలా వ్యాపారం చేస్తూ చేస్తూ ఒక ద్వీపానికి వెళ్ళి ఆ ద్వీపంలో ఖరీదైన నవరత్నాలుంటే 14 కోట్లు బంగారు నాణములు ఖర్చు పెట్టి, ఆ రోజులు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉంగరం కొన్నాడు. ఈ ఉంగరం పట్టుకొచ్చి రాజుగారు గొప్పవాడు కనుక ఆయనకి కానుకగా ఇచ్చేవాడు. పూర్వం మహారాజులకి కానుకలు ఇచ్చేవారు అలాగా. ఆ ఉంగరాన్ని రాజుగారు ధరించి ధరించగానే ఈ యజ్ఞదీక్షితుడు వచ్చి ఓ మంచి కవిత్వం చెప్పాడు. కవిత్వం అనగానే ఆయన ఆనందం తట్టుకోలేక ఈ ఉంగరం ఆయనకి ఇచ్చేట. పూర్వం గురువులకు ఉంగరాలను ఇచ్చేవారులండి. టక్కని ఉంగరం ఆయన వెలికి పెట్టేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఆ ఉంగరం కొద్ది రోజులు ధరించి ఇంటికి వచ్చాడు. ఒకరోజున వాళ్ళ ఆవిడ శనివారం పూట ఆయనకి బాగా తలంటింది. పూర్వం భార్యామణులు ప్రేమగా భర్తకి తలంటేవారు. ఎంత ముచ్చటగా ఉండేదో, భార్య నెత్తి మీద కాస్త నూనె వేసి టపటపా మర్దనా చేసి ఆ జుట్టుకి ముడిప్పి ఆ తర్వాత గుళ్ళంతా నలిచి కుంకుడుకాయలు పులుసు పోసి చక్కగా ఆయనకి స్నానం చేస్తూ ఉంటే ఈ భర్త పరవశించిపోయేవాడు. ఆ రోజులే వేరు. ఇప్పుడు మొగుడెవరో, పెళ్ళామెవరో, ఎవరు ఎక్కడ స్నానం చేస్తున్నారో, అసలు స్నానమేమిటో పానమేమిటో తెలియదు. ఈయన ఉద్యోగం ఏంది, ఆవిడ ఉద్యోగం ఆవిడది, ఇద్దరు ఇంట్లో వంట ఎక్కడ చేస్తున్నారు, కర్రీ పాయింట్ ఉండగా వర్రీ ఎందుకు అంటున్నారు. ఆ కర్రీలు ఏమిటవి, వెర్రి మొర్రి కర్రీలు, ఏడాది క్రితం తయారు చేసినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అదే నూనె అదే వేయించి అదే వెచ్చ చేసి పట్టుకొస్తుంటే అవి తింటే ఇంటికి రాగానే రోగాలు రొచ్చులు రాక ఏమవుతాయి, చచ్చిపోతున్నారు దాంతో. అవునా, హాయిగా ఇంట్లో వంట చేసుకోవాలి. వేళకి ఇంత అన్నం వండుకుని తినకపోతే, మొగుడికి ఆవిడ ఇంత పెట్టకపోతే, ఈ మొగుడు కూడా భార్యామడికి గర్భవతిగా ఉన్నప్పుడు వంట చేసి పెట్టలేకపోతే ఎందుకండి ఈ జీవితం అనవసరంగాను. ఎప్పుడు వీధుల్లో తినడమేనా, ఏదో ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో యాత్రలకు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తినాలి. రోజు ఇంట్లో వంట మానేసి బయట నుంచే తెచ్చుకుంటే అది వంట చేసుకొని ఇల్లు పెంట, దానితోటే వస్తుంది మనకి తంట, అది ఆరోగ్యానికి తంట. ఈవిడ చక్కగా తలంటేదిటి బాగా. ఇలాంటి ముచ్చట్లు కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరూ అనుభవించే ఉంటారు అనుకుంటున్నాను. భగవంతుడు వాళ్ళకి మళ్ళీ అటువంటి మంచి భాగ్యం కలిగించుగాక అని మంగళాశాసనం చేయడం తప్ప ప్రస్తుతం ఏం చేయలేం. ఈవిడ ఒక రోజున అలా ఒళ్ళంతా నలిచి తలంటి టుప్పుకు టుప్పుకొని మధ్య మధ్యలో మర్దనా చేసి ఇలా వేలి ఉంగరంకే చూసిందిట. కొంచెం కొంగలా జార్చి ఆ ఉంగరాన్ని చూచింది. ఆ ఉంగరం చూడగానే ఈయనకి అర్థమైపోయింది, మా ఆవిడ ఈ ఉంగరం మీద ముచ్చట పడింది అనుకుని భార్యామణి నీ దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంటేనే ఈ ఉంగరంలో ఉంగరం అటు ఇటు తిరుగుతూనే ఉంటుందిలే తీసుకో అని ఈ ఉంగరం తీసి ఆవిడికి తొడిగాడు. ఇప్పుడు ఆ ఉంగరం భార్యకి ఇచ్చిన ఉంగరం వీడి వేలికి వచ్చిందనమాట. అందుకని నేను సంపాదించిన ఈ ఉంగరం నా ఇంట్లో నా భార్య దగ్గర ఉండవలసిన ఉంగరం నీ వేలికి ఎలా వచ్చింది? మా ఇంట్లో పడి దొంగతనం చేసావా? నిజం చెప్పు అనగానే వాడు వణికిపోయి, నేను దొంగను కాదండి బాబు, నాకేం కర్మది? మీలాంటి గురువులు కనపడితే నమస్కరించానంటే నా సంస్కారం అర్థం చేసుకోండి. కాకపోతే నాకు ఒక వ్యసనం ఉన్నది, జూదం ఆడడం అనే వ్యసనం. నేను మీ అబ్బాయి దగ్గర జూదంలో ఇది గెలుచుకున్నాను అనగానే తెల్లబోయి, మా అబ్బాయి జూదం ఆడాడా అన్నాడు ఆయన. అప్పటిదాకా కొడుకు జూదం ఆడతాడని తెలియదు గారికి మరి, అందుకని ఇప్పుడు తెలిసి మతిపోయిందనమాట. అయ్యో వెర్రి పంతులు గారు, మీకు ఇంకా సరిగ్గా తెలియదేమో, మీ అబ్బాయి నేటికి 12 సంవత్సరములుగా ఆడని జూదం అంటూ లేదు, ఆడని ఆట లేదు, వాడికి లేని వ్యసనం ఈ ప్రపంచంలో లేదు. సకల దుర్వ్యసనములకు నిలయం, కేర్ ఆఫ్ అడ్రస్ మీ అబ్బాయి. మామూలు జూదం కాదు, సజీవ నిర్జీవ జూదాలు రెండు ఆడతాడు వాడు. సజీవ జూదం అంటే ఏమిటి? కోళ్ళు, మేకలు, కుక్కలు వీటితో కూడా జూదం ఆడేస్తాట. ఇతరుల ఇళ్లలో కోళ్ళు ఎత్తుకొచ్చేసి, మేకలు ఎత్తుకొచ్చి వాటిని కూడా జూదంలో ఒడ్డు ఓడిపోతాడు వాడు. బతికున్న ప్రాణులతో ఆడేటటువంటి జూదాన్ని సజీవ జూదం అంటారు. ఇంకొక అర్థం కూడా సజీవ జూదం అంటే, కేవలం కోళ్ళు మొదలైన వాటిని పేకాట్లు ఓడిపోవడమే కాదు, కోడి పందాలు ఉంటాయి, గొర్రె పుట్టేడు పందాలు ఉంటాయి, గుర్రపందాలు ఉంటాయి. ఈ గుర్రపందాలు ఏంటనుకున్నారు, అది ఒక గ్యాంబ్లింగ్, అది ఒక జూదమే, అది సజీవ జూదం. పరిగెడుతున్న గుర్రాల మీద డబ్బులు కాస్తారనమాట. వీడు ఇప్పుడు కూడా చూశారు కదా, హార్స్ రేసులు కడతారు, రేసుల్లోకి వెళ్ళి ఎంత డబ్బు పోగొట్టుకున్నారో చాలామంది, అవి సజీవ జూదములు. నిర్జీవ జూదం అంటే బంగారం, డబ్బులు, వస్తువులు ఇవన్నీ పట్టుకెళ్ళిపోవడం అనమాట. ఆ గుణనిధి ఇక్కడ లేడుగా ఉంటే 2 మైకులు పట్టుకుపోయి తాకట్టేవాడు. నిన్నే కొన్నారు వీళ్ళు 70,000 ఎట్టేగా, అంటే అంత దుర్మార్గుడు వాడు. కనిపిస్తే చాలా, ఏ వస్తువునే ఎత్తుకుపోతాడు, వాడికి ఎంత వస్తే కాదు, పుస్తకం పట్టుకుపోయి దాన్ని పావులా కమ్మేయటం, ఆడేయడం. చూశారు వాడు ఎంత దుర్మార్గుడు. ఇలా వస్తువులతోటి, జీవులతోటి కూడా దుర్మార్గుడు జూదం ఆడాడు. 12 సంవత్సరములుగా ఆడుతున్నాడు. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఈ ఊళ్ళో వాళ్ళకి వెళ్ళిపోయాయి. నీకు తెలియదేమో, నీ ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, మీ ఇంట్లో ఒక మంచం లేదు, కంచం లేదు, కొంచెం లేదు, లంచం లేదు, ఏమీ లేదు, అన్నీ పట్టుకుపోయాడు వాడు. ఈ భూమండలంలో క్షితిని నీ వంటి యాగదీక్షితుడు లేడు, అక్షధూర్తులలోన నీ అనుగు కొడుకు వంటి గొప్ప ధూర్తుండు లేడు. యజ్ఞములు చేయించటంలో నిన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు. యాగదీక్షితులలో నువ్వు గొప్పవాడివి, అక్షధూర్తులలో అంటే పేకాట్రాయుళ్లలో ఇక నీ కొడుకుకి సాటి లేరు. ప్రపంచంలో పేకాట్రాయుళ్ళు అందరిలోనూ ఉత్తమమైన పేకాట్రాయుడు అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మీ అబ్బాయికి ఇవ్వాలి. ది బెస్ట్ అవార్డు ఉంటుంది కదా, ఏది? వ్యసన పొరుల్లో. అది మీ అబ్బాయే కొట్టేస్తాడు. అనగాని ఈయన ఒక క్షణం నిశ్చేష్టుడైపోయాడు. ఎందుకో తెలుసా, ఇంతకాలం నా కొడుకు చదువుతున్నాడు, పండితుడు, మహాత్ముడు అనుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకుపోయి కొడుకు గురించి పట్టించుకోలేదు. ఇవాళ కొడుకు పరమ పాపాత్ముడు అని తెలిసింది. దాంతో గజగజలాడిపోయి ఆ ఉంగరం వాడి దగ్గర తీసుకుని కళ్ళు బైర్లు గమ్ముతూ ఉండగా, ఓ పక్కన ఎండ, ఓ పక్కన ఆకలి మంట, వీటికి తోడు ఇప్పుడు దుఃఖం తన్ని పట్టి పీడిస్తూ ఉండగా, అతి కష్టం మీద తూలిపోతూ ఇంటికి వచ్చి రావడంతో, ఏమే సోమిదేవమ్మ ఇలా బయటికి రా అనగానే ఆవిడ పరుగు పరుగురు బయటకు వచ్చింది. ఏమే దౌర్భాగ్యాల, నేను నీకు ఒక్కొక్కప్పుడు ఒక ఉంగరం ఇచ్చాను, ఏదా ఉంగరం పట్టుకురా అన్నట్ట. అండల్లో కూడా కొంచెం ఫోర్స్గా అడిగాడు, కడుపు కొత్త కొత్తలు ఆడిపోతుంది కదా. అందుకని ఏమన్నాడు, అంగోద్వర్తన వేళ నీవు తరహా సంకూరముల్లోచన పాంగ ప్రాంతముల దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పింపవా, ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా, ఆ ఉంగరం విప్పుడే శృంగారం పని చేత పావకునకు చేయన్ హవిర్దానము. ఒకప్పుడు నువ్వు నాకు తలంటావు, తలంటడం అంటే ఏమిటి ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. ఎలా తలంటుతారో కొంతమంది ఇప్పుడు నాకు అర్థమయ్యింది. అలా తలంటుతూ ఓ శృంగార క్రీడ, ఓ చమత్కారం, ఓ సరసం చూపించి నా ఉంగరాన్ని లాక్కున్నావు. నా ఉంగరాన్ని పట్టుకుపోయి వెలిగి పెట్టుకుంటే నేనేం అనంలే, పర్వాలేదు. ఈయన ఇంకా పూర్తిగా బయటపడకుండా ఏమన్నాడు, నా ఉంగరం లాక్కున్నావు కదా, ఆ ఉంగరం ఎక్కడుందో ఇప్పుడు తక్షణం పట్టుకురా. ఆ ఉంగరం నా వేలికి పెట్టుకోకుండా ఇవాళ నేను మధ్యాహ్న అగ్నిహోత్ర పూజ చెయ్యను. ప్రతిరోజు మధ్యాహ్నం పూట అగ్నిహోత్రంలో నెయ్యిది వేసి వ్రేలుస్తాడు, ఆయన పూజిస్తాడు. నిత్యాగ్నిహోత్రం చెయ్యను, స్నానం చెయ్యను, సంధ్యావందనం చెయ్యను, ఈ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టనన్నాడు. పైగా పూట 3,000 మంది అన్నానికి వచ్చారట. ఆయన ప్రతిరోజు తన ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా, అతిథులకు అన్నం పెట్టకుండా భోంచేయడు. ఆ ఊళ్ళోకి ఎవరు వచ్చినా కొత్తగా అందరూ ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లోనే భోంచేసి పెడతారు. ఈ పూట అనుకోకుండా 3,000 మంది వచ్చారు. ఎంతమంది అరుగుల మీద కూర్చుని ఉన్నారు. పైగా ఈయన ఎప్పుడు వస్తాడరా బాబు, ఇంత అన్నం పెడతాడా అని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఈయనేమో ఒళ్ళు మండిపోయి ఉన్నాడేమో, నేను ఇవాళ ఆ ఉంగరం పట్టుకొచ్చి నువ్వు నాకు ఇవ్వకపోతే అగ్నిని పూజించను, అతిథి సంతర్పణ చెయ్యను అనగానే ఇంకా భర్తకి విషయం తెలియలేదేమో అనుకున్నది ఆవిడ. ఇంకా భర్తని మోసం చేద్దాం అనుకుంటూనే ఏమంది, ఎందుకంటే కంగారు ఉంగరానికి ఉంది, బీరువాలో పెట్టి సేఫ్ లాకర్లో పెట్టి తాళం వేసి, తాళం ఎక్కడో పెట్టాను, మీరేం కంగారు పడకండి, తొందరగా స్నానం చేయండి, ఇప్పటికే 1 గంట అయిపోతుంది. స్నానం చేసి చక్కచక్క 2 నిమిషాల్లో సంధ్యావందనం పూర్తి చేసి అగ్నికి నమస్కరించి ఈ మొగసాల కూర్చుని ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఇంత అన్నం పెట్టండి. వాళ్ళందరూ భోంచేశాక మనం హాయిగా పాయస అన్నం తిందాం. మనం అన్నం తిన్నాక రాత్రికి బీరువా తీసి ఉంగరం పట్టుకొచ్చి మీ ఫింగర్కి తొడుగుతాను అన్నది. అనగా నేను పళ్ళు పటపట కొరికి, ఏది ఈ ఉంగరం బీరువాలో ఉందా అని తీసేటప్పుడు అంతవరకు నడుముకున్న వస్త్రంలో బిగించి కట్టాడండి. పూర్వం ఏదన్నా వస్తే పంచి కట్టుకున్న వాళ్ళు అందరూ ఏం చేసేవారంటే ఈ బొడ్లో ఇలా దోపేవారు. ఆ బొడ్లో దోపితే కింద పడేవి కాదండి, బలే దోపేవారు. ఆ కట్టడంలో ఒక నేర్పరితనం ఉంటుందన్నమాట. కొంతమంది రామరామ పంచి కడితే వెనక ఊడిపోతుంది, ముందు ఊడిపోతుంది, మొత్తం ఈ వీధంతా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆ పంచి అనమాట. పంచి కట్టడంలో స్కిల్ ఉంది. ఈ మధ్యన ఒకళ్ళు ఎవరు అవధానంలో నన్ను ఒక అప్రస్తు ప్రసంగంలో ప్రశ్న వేశారు, ఏమంటే ఫ్యాంట్ కట్టుకోవడంలో లాభం ఉందండి, ఫ్యాంట్ మనల్ని పట్టుకుంటుంది, దాన్ని మనం పట్టుకోకర్లా, అదే పంచి అయితే మనమే పట్టుకోవాల్సి వస్తుందండి, ఊడిపోతుందండి, పంచిని మనం పట్టుకోవాలి, ఫ్యాంట్ మనల్ని పట్టుకుంటుంది, కాబట్టి ఫ్యాంట్ వేసుకుంటే మంచిది కదా అన్నాడు. అనగానే నేను వెంటనే సమాధానంగా, అవును ఆయన, ఫ్యాంట్ సంసారం, పంచ పరమాత్మ, పరమాత్మను మనం పట్టుకోవాలి, ఈ సంసారం మనల్ని పట్టుకుంటుంది. ఫ్యాంట్ అంటే సంసారం, అది జీవాత్మ, ఈ జీవాత్మలు మనల్ని పట్టుకుంటాయి, ఇది దరిద్రం. అదే పంచి అంటే పరమాత్మ, పరమాత్మను ఎప్పుడు మనమే పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాను నేను. సరే ఇదో పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే, ఈయన ఉంగరం బయటికి తీసి ఇప్పుడు ఇంకాను, ఏది ఈ ఉంగరమా అని తన పంచెలో జాగ్రత్తగా బొడ్లో పెట్టినటువంటి దాన్ని చూపించి, ఇంకా ఎందుకే అబద్ధం ఆడతావు, నీ కొడుకు ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ సర్వనాశనం చేసేస్తూ ఉంటే, జోదంలో ఓడిపోతూ ఉంటే, వేశ్యల వెంట తిరిగి వాళ్ళకి డబ్బు తగలేస్తూ ఉంటే, మద్యపానం చేసి భ్రష్టుడైపోతూ ఉంటే ఒక్కనాడు నాకు చెప్పావా, స్వాధ్యాయమన్నండు చదువంగ ఓవంగ చదువుటకేగినని పలుకుటేలా, ఒక్కనాడు వేదం చదివాడా? అయినా చదివాడని ఎందుకు అబద్ధం ఆడేవే? జూదానికి పోతే పోయాడని ఎందుకు చెప్పలేదే దౌర్భాగ్యురాల? ఏది ఇంటికి లోపలికి నడు అని అరుగుల మీద కూర్చున్న వాడిని, ఇవాళ అన్నదానం లేదేం లేదు, అసలు నా కడుపు మండిపోతుంది, పండని వాళ్ళు గెంటేశాడు. నిజానికి చాలా మంచివాడు ఆయన, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా తినడు, కానీ ఈ పూట తిక్కలో ఉన్నాడు. వాళ్ళని పంపేసి ఇల్లంతా వెతికాడు. పెద్ద భవనం అది. ఆ రోజుల్లో 10-15 ఎకరాల స్థలంలో రాజుగారు ఆయనకు బిల్డింగ్ కట్టించాడు, 7 అంతస్తుల మేడట, మొత్తం 15 ఎకరాల స్థలంలో కట్టబడిన మేడట. ఇవాళ బెత్తేడు 100 గజాలు 150 గజాల్లో కట్టుకుంటున్నాం, చిన్న చిన్న ఇళ్ళు వచ్చేసి ఏం చేస్తాం, జనం పెరిగిపోయారు కనుక కనీసం వేదన దొరుకుతున్నాయని సంతోషించండి. ఆ రోజుల్లో అంత ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ ముందు వెతికాడు. మొదటి అంతస్తులో అన్ని బంగారపు నగలు పెట్టుకున్నట్టు బీరువాల్లో, బీరువాల్ లాకర్లన్నీ తీసి చూస్తే మెడలో ఉండవలసిన, భార్య మెడలో ఉండవలసిన నెక్లెస్లు శూన్యం. అయ్యో గొలుసులేవి, కుండలాలేవి, నడుముకు పెట్టుకునే వడ్డాణమేది, భుజకీర్తులేవి, నా ఉంగరాలేవి, నా బంగారమేది, ఒక్క నగలేవు, బీరువాలన్నీ ఖాళీ అయిపోయాయి అని గుండెలు బాదుకుని 2వ ఫ్లోర్లోకి వెళ్ళాడు. ఈ 2వ ఫ్లోర్లో ఈయన కట్టుకునే పట్టు వస్త్రాలు, భార్య కట్టుకునే పట్టు చీరలు, ఇక అన్ని వస్త్రాలట,
కుప్పలు తిప్పలుగా ఉంటాయి అనమాట. ఏ బట్టల షాపులో లేనన్ని ఖరీదైన బట్టలు అక్కడ ఉండాలి. అందులో ఎర్రంచు నల్లంచు బంగారపు జరీ ఉండేటటువంటి ఆ రోజుల్లో 10,000 20,000 నాణ్యములు ఖరీదు చేసే బట్టలు ఉండాలి. బీరువాలన్నీ తెరిచి చూస్తే ఎక్కడ గోచి కొట్టు కూడా లేదు, ఏ పేచీ లేకుండా మొత్తం వేసాడు వాడు. బట్టలేవి అని ఏడ్చాడు. మూడో అంతస్తుకి వెళ్ళాడు. ఇక్కడన్నీ దీపపు గొందులు, వెండి గొందులు, బంగారపు గొందులు, కంచాలు ఇవన్నీ ఉండాలట. ఇప్పుడు కంచాలు లేవు, ఏమీ లేవు. నాలుగో అంతస్తుకి వెళ్ళాడు. ఇక్కడే ఉండాలన్నమాట, మంచాలు ఉండాలి. మంచి బంగారం లాంటి మంచాలు ఉండేవి, ఏనుగు దంతములతో తయారు చేయబడిన మంచాలు, ఖరీదైన మంచాలు ఉండేవిట. ఒక్క మంచం ఉంటే ఒట్టు. అసలు నాకు తెలియగడుగుతాను, ఇన్నేళ్లుగా ఇంట్లో మంచం ఉందో లేదో కూడా చూసుకోపోడు ఏంటంటే ఆయనంత దుర్మార్గుడు. ఎంత పిచ్చాడు అంటే భార్యను అంత నమ్మాడు. ఆయన ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కింద చాప వేసుకుని పడుకునేవాటండి. ఆయనకి నియమాలు ఎక్కువ. ఆ నియమాల్లో పడి పైన మంచాలు ఉన్నాయా ఏమున్నాయో చూడాల. మంచాలు లేవు, కంచాలు లేవు, కొంచాలు లేవు, నగలు లేవు, వస్త్రాలు లేవు. పైకి వెళ్ళాడు. ఉయ్యాల పెట్లు ఉండాలట, బంగారపు ఉయ్యాల, వెండి ఉయ్యాల, ఎత్తడి ఉయ్యాల, ఇవన్నీ ఆరో అంతస్తులు ఉంటాయి. అక్కడ ఒక్క ఉయ్యాల వల్ల లేదు. ఇంకా ఏడో అంతస్తు ఎటువంటివి, వాటిల్లో రకరకాల దేశముల నుంచి తెచ్చిన నాణ్యములు, బంగారు నాణాలు, వెండి నాణాలు, ఆయా దేశాల నాణాలు ఉంటాయి కదా, అన్ని నాణాలు ఒక రకంగా ఉండవుగా. అమెరికన్ కరెన్సీ, ఇంగ్లాండ్ కరెన్సీ, ఫ్రాన్స్ కరెన్సీ, ఇన్ని కరెన్సీలు సముద్రపు వర్తకులు పట్టుకొచ్చి ఇచ్చేవారట. ఆ కరెన్సీ అంతా పోయింది మొత్తం. ఇక చూడండి, నేను గుండెలు బాదుకుని కొన్ని కోట్ల తరములకు సరిపడ సంపాదన నేను సంపాదిస్తే మొత్తం వీడంతా 12 ఏళ్లలో తగలెట్టాడా. నేను కష్టపడి 25 ఏళ్ళు కూడబెట్టిన సొమ్ము వీడు 12 ఏళ్లలో తగలేశాడు. తగలెట్టడం తేలిక, సంపాదించడం కష్టం. 1 కోటి రూపాయలు సంపాదించాలంటే 7 ఏళ్ళు పుడుతుంది. తగలబెట్టడం ఎంతసేపు అండి? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెద్ద ఖర్చుగా, అదేం లేదు. మీలో ఎవరైనా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం ఎంత కష్టం అండి అంటే రెండు చూపిస్తాను. 1 కోటి రూపాయలు తుభ్యమహం సంప్రదది అని ఇక్కడ నాకు ఇచ్చేశారంటే 5 నిమిషాల్లో ఖర్చు. కాబట్టి అదేం పెద్ద ఖర్చు, ఖర్చు పెట్టడం ఎంతసేపు, పోగేయాలంటే కష్టం. కానీ ఎంత తగలేశాడా వీడని ఒళ్ళు మండి. ఇక కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు. నా కొడుకు గుణనిధి అనేవాడు నా కులానికి విషం. వాడు నా దృష్టిలో బ్రతికిన చచ్చిన వాడితో సమానం. ఏ నివాపాంజలుల నిత్తునిప్పుడే ఇప్పుడే వాడికి తిలోదకాలు ఇచ్చేస్తున్నాను. తిలోదకాలు చచ్చిన వాడికి ఇస్తారు కదా. నా కొడుకు చచ్చిపోయాను అని ఆయన మనస్సులో సంకల్పం చెప్పుకుని పెళ్ళం జుట్టు పట్టుకుని వీధిలో ఒక గంటి గంటి ఇదిగో నీకు కూడా విడాక్ 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 అన్నాడంతే. ఇచ్చి పారేశాను పొమ్మన్నాడంతే. నిజానికి విడాకులు ఇవ్వడం మన సంప్రదాయంలో లేదు. కోపంతో ఇచ్చేశాడు ఆయన భార్యను వదిలేసి. ఈ పిల్లవాడికి చేతిలోకి నీళ్లు నువ్వులు తీసుకుని తిలోదకాలు నా కొడుకు ఇచ్చేస్తున్నాను, వాడు చచ్చిపోయాడు, వాడికి నరక ప్రాప్తి లేకుండా ఉండడానికి తిలోదకాలు ఇస్తున్నానని నీళ్లు వదిలేశాడు. ఆ తర్వాత వెంటనే మరో పెళ్లి చేసుకున్నట్టు కూడా ఆ కోపంతో. కొడుకు కానీ నువ్వు కానీ లోపలికి వచ్చారా మీ ఇద్దరి బుర్ర పగలగొట్టి చంపేస్తానన్నాడు. అంత బాధ కలిగింది ఆయనకి. నిజానికి ఆయన చేసింది కూడా కొంత తప్పే. కొడుక్కి తిలోదకాలు ఇవ్వడం ధర్మమేట, పాపాత్ముడు కాబట్టి. పాపిష్టి కొడుకు బతికినా చచ్చినవాడితో సమానం. కానీ భార్య ఎంత తప్పు చేసినా భార్యను విడిచిపెట్టడం మహాపాపం. క్షణికోద్రేకంలో భార్యను కూడా గెంటేశాడు. కొంత ధర్మం ఆయన తప్పాడు. మనం అనుకుంటున్నాం కానీ పెళ్ళాంతే తప్ప ఆయనది కూడా తప్పే కదా. మరి ఇన్నాళ్ళు కొడుకు పాడైతే చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఆవిడ అబద్ధమాడింది, ఏ నీ కళ్ళు ఏమై మూసిపోయా, 12 ఏళ్ళుగా కొడుకు ఇన్ని పిచ్చి పనులు చేస్తుంటే చూసుకోవద్దా. సరే ఎవరేం చేసినా మధ్యలో ఆవిడకి ఇబ్బంది వచ్చింది. ఈ విషయం గుణనిధికి తెలిసింది. కొంతమంది వెళ్ళి మీ నాన్నగారు మీ అమ్మని గెంటాడు, మెడపట్టి గెంటాడు, దాంతోపాటుగా నీకు బతికొండగా పిండ ప్రదానం చేశాడు, తిలోదకాలు ఇచ్చాడు, నువ్వు ఇంటికి వెడితే చస్తావు అనగానే మా నాన్న సంగతి నాకు తెలుసు, నేను ఇంటికి వెడితే కర్రతో నా బుర్ర మీద ఒకటి కొడతాడు, ఎర్రగా నెత్తురు వస్తుంది, చచ్చి కింద పడతాను, మళ్ళీ మా నాన్న నాకు పిండం పెడతాడు, ఇక ఇంటికి వెళ్ళను అనుకున్నాడు వాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న డబ్బులు కొద్దిగానే ఉన్నాయిగా. ఈ కాస్త డబ్బుతోటి 3 రోజులు ఆ జోదగృహంలోనే బతికాడు, జోదగృహంలోనే మకాం పెట్టాడు. ఈ డబ్బులు కూడా అయిపోగానే ఈ పేకాట్రాయుళ్ళంతా డబ్బు లేకపోతే ఒక క్షణం ఉండనివ్వరట, మెడబట్టుకుని బయటికి గెంటేశారు. పైగా వీడు ఏం చేసేవట, డబ్బులు అయిపోయినా ఒకవేళ వాళ్ళు కాసేపు ఉండనిచ్చేవారేమో, ఎవడన్నా ఆడుతుంటే వాడు వెనకాత నిలబడి మూడే మూడే అన్న మొదలెట్టాట. ఈ పేకాట్రాయులు ఉంటారే వాళ్ళు ఆడపోయినా పక్కవాడికి అనమాట, ఒరే 4-20 అంటారు. దాంతో వాళ్ళు ఒళ్ళు మండుతుంది. అందుకని వాడిని జోదగృహంలోంచి గెంటేశారు. అప్పుడు వాడు వీధిలో పడాక ఇల్లు అంటే ఏమిటో తెలిసిందిట. నేను ఎక్కడికి పోను, చేతిలో చిల్లిగవ్వలేదు, గృహం లేదు, పేకాట్రాయుళ్ళు ఇంతకాలం నా సొమ్ము తిని నాతో స్నేహం చేసినట్టు నటించిన వాళ్ళు డబ్బైపోగానే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటారు.
నేను ఎలా బతకను? ఇన్నాళ్ళు నా డబ్బుతో ఇతరులకు దానం చేశాను తప్ప నేను అడుక్కోలేదు, అడుక్కుని యాచించి ఎలా బ్రతకను అని చాలా ఏడ్చాడండి వాడు.
ధనము నిప్పత్సరంబు విద్యయుహుళ్ళకి పెట్టసాగెడు నా చేయి భిక్ష కొర్రకు చాచు చెట్లకు.
నాకు డబ్బా లేదు, చిన్నప్పటి నుంచి విద్య నేర్చుకోలేదు, చదువు లేదు, డబ్బు లేదు. ఇన్నాళ్ళు ఇంట్లోంచి పట్టుకొచ్చిన డబ్బును ఇతరులకు ఇచ్చాను, ఇప్పుడు నేను అన్నం లేదు అన్నం పెట్టండి అని ఉన్న ఊళ్ళో ఎలా ముష్టెత్తుకుని బ్రతకను? అడుగుకొని బ్రతకడం దరిద్రం కదా. ఇప్పుడు నా బ్రతుకు ఎలాగా అని పాపం. ఇంక ఈ ఊళ్ళో ఉంటే అవమానం, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదాం, ఎక్కడో ఇంత అన్నం ముద్ద లభించకపోతుందా అని నిరాశగా ఊరు వదిలి అడవుల్లో పడిపోయాడు. ఆ రోజుల్లో అడవి మార్గాలు ఎక్కువ కదా, ఇప్పుడు జనారణ్యం, ఆ రోజుల్లో వనారణ్యం. అడవుల్లో తోచినట్టు నడిచాడు. 3 రోజులు నడిచాట. 3వ రోజు సాయంకాలం చీకటి పడే సమయానికి భయంకర కేకారణ్యంలో ఉన్నాడు వాడు. అప్పటికి 3 రోజులుగా మంచినీళ్ళు లేవు, అన్నం లేదు, ఏదో అడవుల్లో ఎక్కడన్నా ఇంత వాగు కనబడితే ఏదో చుక్క తాగాడు తప్ప కడుపు నిండా నీళ్లు దొరకలేదు. ఇప్పుడు ఈ అడవిలో రాత్రి ఏమైపోతామో అని ఓ చెట్టుకి కూర్చుని చీకటి పడాక ఆ రాత్రి పూట అడవిలో ఓ చెట్టు మీద కూర్చుని గజగజలాడిపోతున్న ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ తనలో తాను ఇలా అనుకున్నట్ట. అప్పుడు వాడికి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చిందనమాట. ఆకలికి మలమల మాడిపోతూ ఉంటే 3 రోజులుగా తిండి లేక పేగులు ఏడుస్తూ అరుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకుని ఎంత ఏడ్చాడో తెలిసిన.
అరుణగభస్తి బింబముదయాద్రిపై పొడతేరా, అరుణగభస్తి బింబముదయాద్రిపై పొడతేరా, గిన్నెలో పెరుగును వంటకంబు వడపిల్దియలు కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము. తల్లి అన్నదే హరహరా హరహరా, ఎవ్వరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నముల్.
మా అమ్మకి సాటి దేవత ఎక్కడైనా ఉన్నదా? ఈ ప్రపంచంలో తల్లికి సాటి వచ్చే దేవుడు లేనేలేడు. నేను ప్రతిదినము తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో లేచి జోదమాడుకోవడానికి జోదగృహానికి పోయేవాడిని. అప్పుడు మా అమ్మ, వీడు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ రాత్రికో వస్తాడు, అప్పటిదాకా తిండి లేక మలమల మాడిపోతాడు, ఇంటి భోజనం వీడికి దొరకదనుకుని ఆ సమయంలో లేచి బంగారపు గిన్నెలో పెరుగన్నం కలిపి పట్టుకొచ్చేది. మళ్ళీ వట్టి పెరుగన్నం తినడం కష్టమని ఆ తెల్లవారుజామున వడపిందెలు పట్టుకొచ్చేది. వడపిందెలు అంటే ఏంటంటే, వేసవికాలంలో మామిడి చెట్టుకుండా పిందెలు రాలిపోతాయి కొన్ని, ఆ రాలిపోయిన పిందిని సన్నగా కోసి లోపలున్న జీడి బయటికి లాగి ఈ పిందిని ఆవకాయ పిండిలో ఊరబెట్టేవారు. ఆవకాయ బద్దల కింద కొట్టకుండా కాయ కింద ఊరబెట్టేవారు. ఇలా ఊరినటువంటి పిందిని ఆవకాయ పిందిని ఏమంటారు, ఊరబిందెలు అంటారు అన్నమాట, వడపింది అంటారు. ఈ వడపిందెలు పెరుగన్నంలో నంచి కడుపు నిండా తానే ముద్దలు పెట్టేది, పీకిదాకా తినేవాడిని. ఒక్కొక్కప్పుడు వంటకంబు, వంటకం అంటే పిండి వంటలు అన్నమాట, లడ్డూలు, బూరెలు, గారెలు, మైసూర్ బజ్జీలు, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార, ఇవి కూడా తెల్లవారుజామునే చేసి ఇక్కడ దాకా పెట్టేది. ఇలా పెట్టి పెరుగన్నం పెట్టి నన్ను జోదానికి పంపేది. నేను ఏ రాత్రిగో తిరిగి వచ్చేదాకా ఇంక మళ్ళీ ఆకలి వేసేది కదా, అంతలా అన్నం పెట్టేది మా అమ్మ. నా కడుపు ఆకలి కనిపెట్టి అన్నం పెట్టేది. పిల్లవాడి ఆకలి తెలిసేది ఒక్క తల్లికి మాత్రమే. ఇలా అన్నం పెట్టి కాపాడే తల్లికి ఏ దేవుడు సాటిరాడు. అందులో ఇప్పుడు 3 రోజులు మాడున్నాడు కనుక అప్పుడు తల్లి విలువ తెలిసిందనమాట. అందుకే ప్రాణానికి ప్రాణం తల్లి అంటే అని ఏడ్చాడండి. ఈ పద్యం నాకు చాలా ఇష్టం అనమాట.
అరుణగభస్తి బింబముదయాద్రిపై పొడతేర, గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము. తల్లి అన్నదే
ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హరహర, ఎవరింక కడుపాడక పెట్టెదరీప్సిత అన్నముల్ అని తల్లిని తలిచి ఏడ్చి, అటువంటి తల్లికి ద్రోహం చేశాను, మా నాన్న మా అమ్మని గింటేశాడు, నా వల్ల మా అమ్మకు కూడా ఇల్లు తిండి లేకుండా పోయాయి, మా నాన్న ఎటువంటి పండితుడు, ఆయనకెంత అపకారం చేశాను అని ఆ రాత్రి అంతా నిద్ర లేక చాలా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం లేదు వాడికి, జీవితం ఎప్పుడు వెనక్కి వెళ్ళదు, ముందుకే తప్ప. సరే అతి కష్టం మీద ఎర్రని రేఖలతో సూర్యోదయాన్ని చూచాడు, అంటే మొత్తం మీద తెల్లారింది. ఇక తెల్లవారడంతో ఏదో ఒక ఊరికి వెళ్ళడం, ఆ ఊళ్ళో ఎవడన్నా అన్నం పెట్టపోతాడా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడు అదృష్టం, ఆ పగటిపూట ప్రయాణం చేసిన వాడు ఒక అపూర్వమైన ప్రాంతం చేరాడు.